ఎప్పటికి కూడా ఆ స్థలాన్ని చూస్తే ఏదో తెలియని బ్రహ్మానందం కలుగుతుందన్నమాట. ఆ స్థలంలో గాయత్రీ దేవతకి ఆలయం ఉన్నది. గాయత్రి ఎలా పుట్టిందనేది పద్మపురాణంలో రాస్తారు. మొట్టమొదట గాయత్రీ దేవత భూలోకానికి అక్కడే వచ్చిందనమాట. అదిగో అక్కడ తపస్సు చేస్తే బ్రహ్మకటాక్షం తొందరగా పొందుతారు పొండన్నట్ట. దాంతో వీళ్ళిద్దరు ఏం చేశారు, అన్నోదకం పరిత్యజ్య పుష్కరే లోకపావనే వర్షాణం అయుతం యావద్ యోగ విద్యాపరాయణౌ. వెంటనే వీళ్ళు శుక్రాచార్యుడి యొక్క ఆజ్ఞని శిరస్సున ధరించి పుష్కర క్షేత్రానికి వెళ్ళారు. ఆ పుష్కరం అనే సరస్సు యొక్క తీరంలో బ్రహ్మదేవుడి గుడి ఉంది. బ్రహ్మకి గుడి ఈ ప్రపంచంలో మొట్టమొదట ఏర్పడింది అక్కడొకటే. బ్రహ్మగారి గుళ్ళు మొత్తం మీద మూడే ఉన్నాయి ప్రపంచంలో. అందులో ఒకటి కాశ్మీర్లో ఉంది, అది మనకు కనపడటం లేదు. ఒకటేమో పుష్కర క్షేత్రంలో ఏర్పడింది, అది బ్రహ్మగారి మొదటి గుడి. ఇంకొకటి ఇక్కడే చేబురోలు అని ఒకటి ఉంది, గుంటూరు దగ్గర చేబురోలు. చేబురోలు అంటే వెళ్ళి అక్కడ పశ్చిమగోదావరిలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ చేబురోలుకి దగ్గరలో బ్రహ్మగారి గుడి ఉన్నది. ఈ మూడు చోట్ల మాత్రమే భూమండలంలో బ్రహ్మగారి గుళ్ళు ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. వీటి మూడింటికి ఒక కథ ఉన్నది అనమాట. ఇంకెక్కడన్నా బ్రహ్మగారి గుడి కడదామని ఎవడన్నా ప్రయత్నిస్తే ప్రయత్నం మధ్యలో ఆగిపోవడమే కాకుండా వీడు చచ్చాక నరకానికి పోతాడట. బ్రహ్మగారికి గుడి లేకుండా శివుడు శాపం పెట్టాడు. అందువల్ల అక్కడికి వెళ్ళి ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం పొందడానికి రోజు పుష్కరంలో స్నానం చేయటం, బ్రహ్మ కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఎంతకాలం, వర్షాణం అయుతం. అయుతము అంటే 10,000 ఇయర్స్ కంటిన్యూషన్గా తపస్సు చేశారట. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. కోరుకోండి, ఏం కావాలో వరం ఇస్తానన్నాడు. అనగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. దేవదేవ దయాసింధో భక్తానాం అభయప్రద అమరత్వం చ నౌ బ్రహ్మన్ దేహి తుష్టాసి చేద్ విభో మరణాత్ అపరం కించిత్ భయం నాస్తి ధరాతలే. దేవదేవ కరుణాసముద్ర బ్రహ్మదేవ, నీవలే రాక్షసులకి తక్షణం ప్రత్యక్షమై వరాలిచ్చే దేవత మరొకడు లేడు. మా దేవతల పాలిటి కల్పవృక్షానివి నీవు, మా రాక్షసుల పాలిటి కల్పవృక్షానివి నీవు. ఎప్పుడు తపస్సు చేసినా రాక్షసులకు తక్షణం ప్రత్యక్షమవుతావు, ఏం కావాలంటే వరాలిస్తావు. అందుకే నీ గురించి మా గురువుగారు పదే పదే చెబుతూ ఉంటారు, మళ్ళీ నీ తర్వాత పరమేశ్వరుడు ఒక్కడే మా మీద అంతో ఎంతో కరుణ చూపిస్తాడు, విష్ణువుకి మేమంటే ద్వేషం, అందుకే నీ కోసం తపస్సు చేశాము, మాకు మరణం అంటే భయం. ఈ ప్రపంచంలో మానవులకు, మానవులంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం జీవులకు అనమాట, జీవులకు మరణ భయం కంటే గొప్ప భయం లేదు. ప్రతి వాడికి చచ్చిపోతానే భయం ఉంటుందండి. భయం లేకుండా ఎవరుంటారు, ఏదో మీలాంటి జ్ఞానులు తప్ప. సాధారణమైన ప్రాణికి ఎప్పుడైనా సరే నేను పోతానేమో అని భయం ఉంటుందన్నమాట. నేను పోతే నా ఇల్లు ఏమైపోతుందో, నా ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైపోతాయో, హౌస్ రెంట్కి ఇచ్చాను వాళ్ళు ఆ రెంట్ ఇస్తారో లేదో, నా కొంపకి పెంట వస్తుందో ఏమిటో అని ఎంత బెంగో. అంటే గురువుగారు ఇవన్నీ ఎలా తెలుసు అని అడగరే, నా దగ్గరకు వచ్చే మహానుభావులు అవే అడుగుతారు. మేము రెంట్కి ఇచ్చామండి, నేను చచ్చిపోతే మా ఆవిడకి ఆ రెంట్ అందుతుందో లేదో అని భయం అండి అంటాడు వాడు. నువ్వు చచ్చిపోయాక ఎవరికి వస్తే రాకపోతే ఏం చేస్తాం మనం. ఎందుకు చెబుతున్నానంటే మరణం అంటే అంత భయం. మరణించాక ఈ ఆస్తులు ఏమవుతాయో అనే భయం, ఆ తర్వాత మన జీవితం ఏమవుతుందో అనే భయం, మరణించేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు శరీరానికి బాధ కలుగుతుందేమో అనే భయం. ఇంతకంటే జీవులకు మరొక భయం ఉండదు. కాబట్టి మరణము లేని వరం కరుణించువో, విరించి నీ గురించి మేము శ్రమించి తప్పించాం గనక అన్నారు వాడు. ఇదన్నమాట ఇందాక చదివిన శ్లోకముల యొక్క సారాంశం. అనగానే బ్రహ్మదేవుడు నమ్మి, కిమిదం ప్రార్థనీయం వహ విపరీతం తు సర్వత, ఇదేం కోరికరా అన్నాడు ఆయన. విపరీతమైన కోరిక కోరుతున్నారు అంటే కోరరాని కోరిక కోరుతున్నారు. ఇదేం ప్రార్థన, ఇదేం ఆలోచన, ఇదేం వరాలు అడగడం. మానవుడై పుట్టాక, జీవి అయి పుట్టాక వాడు చచ్చి తీరాలి. చావకుండా ఉండడం ఎవరి వల్ల కాదు, ఈ భూలోకంలో పుట్టాడంటే వాడు చావక తప్పదు. మృత్యులోకం అని దీనికి పేరు. మృత్యువు కలిగిన వాడు కనుక జీవిని మర్త్యుడు అన్నారు. మనందరికీ మృత్యువు అస్థి ఉంది కనుక మర్త్యులం, అదే దేవతలకి మృత్యువు లేదు కనుక అమర్త్యః మృత్యువు లేని వాళ్ళని పేరు. ఈ లోకములో పుట్టిన వాడెవడైనా సరే కొంతకాలం పోయిన తర్వాత శరీరం విడిచిపెట్టక తప్పదు తప్పదు తప్పదు, మరణము లేని వరం ఎంత తపస్సు చేసినా మేము ఇవ్వడం కుదరదు, ఇలాంటి కోరికలు కోరకండి, ఈ ప్రార్థన కుదరదు, ఇంకేదన్నా మీరు కోరుకోండి పర్వాలేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద విహిత లోకే పూర్వం విశ్వకృత కిల. విశ్వకృత్ అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుడు ఈ లోకమునకు ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేశాడు. ఏమిటా మర్యాద? పుట్టాడంటే మరణం తప్పదు, మరణించాడంటే పుట్టక తప్పదు, చచ్చిన వాడికి పుట్టుక, పుట్టిన వాడికి చావు, ఈ రెండు ఒక మర్యాద అంటే ఒక క్రమం, ఒక సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ పాడు చేయటం మాకు ఇష్టం ఉండదు, అది కష్టం, కాబట్టి ఇంకేదైనా కోరుకోండి అన్నాడు. అనగానే వాళ్ళు బాగా ఆలోచించారు. ఈ లోకంలో మగవాళ్ళ వల్లే మాకు గండం, కాబట్టి ఈ దేవతలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు వంటి వాళ్ళు ఎవరి చేతిలో చావు లేకుండా వరమయ్యి, పురుషులు ఎవరి వల్ల మాకు మరణం ఉండకూడదు. నారి బలవతి కాస్తి, మమ్మల్ని చంపే ఆడది బలవంతురాలు ఎక్కడుంటుంది ఈ లోకంలో? ఆడవాళ్ళకు కొంచెం బలహీనత ఉంటుంది పాపం, అందువల్ల వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకుండా వరమియ్యి. అనగానే తథాస్తు, మీకు ఎప్పటికైనా మరణం అంటూ ఉంటే స్త్రీ చేతిలో ఉంటుందని బ్రహ్మ అదృశ్యుడైపోయాడు. అప్పుడు వాళ్ళు భార్గవుల దగ్గరకు వచ్చారు, శుక్రాచార్యుల వారి దగ్గరకు వచ్చారు. శుక్రాచార్యుల వారు ఒక సింహాసనం ఏర్పాటు చేసి దాని మీద శుంభ నిశుంభుల్లో శుంభుణ్ణి రాజుగా, నిశుంభుణ్ణి యువరాజుగా చేశాడు. ఇక పాతాళ లోకంలో ఉన్న చండు ముండు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. ఈ చండముండాసురుల్ని పిలిపించాడు, మీ సైన్యంతో ఈ శుంభ నిశుంభుల్ని సేవించండి, ఈరోజు నుంచి రాక్షసులకి ఈతడే నాయకుడు అనగానే చండముండాసురులు తమ అనుచరులతో కలిసి అట్టహాసంగా ఈ పార్టీలో చేరిపోయారు. ఎలక్షన్ టైం కదా, అందుకని చండముండాసురులు తమ తమ అనుయాయులతోటి ఇందులో చేరారు శుంభ నిశుంభుల పార్టీలో. ఆ తర్వాత ధూమ్రలోచనుడని ఒరకుడు ఉన్నాడు, వాడి శరీరం అంతా బూడిద రంగులో ఉండేది, వాడు అడ్డగాడిదిలా తిరిగేవాడు. వాడు వాడికి ఒక అక్షౌహిణి సైన్యం ఉన్నది, వాడు భయంకర పరాక్రమవంతుడు. వాణ్ణేమో సేనానాయకుల దగ్గర ఉండే దండనాయకుడిగా నియమించాడు. చండముండాసురులు వచ్చారు, ధూమ్రలోచనుడు వచ్చాడు. వీళ్ళు వచ్చాక మహిషాసురుడికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పుకున్నాంగా నిన్నటి రోజు కార్యక్రమంలో. రంభుడు అనేవాడు దున్నపోతు రూపంలో ఓ మహిషిని ప్రేమించాడని, ఆ మహిషి యొక్క గర్భంలో నుంచి మహిషాసురుడు, మహిషాసురుడితో పాటుగా రక్తబీజుడు పుట్టాడని చెప్పుకున్నాం. ఆ రక్తబీజుడు అన్నవాడు మహాపరాక్రమవంతుడు. వాణ్ణి పిలిచాడు, ఒరే రక్తబీజ, నీ అనుయాయులతో ఈ శుంభుణ్ణి నిశుంభుణ్ణి సేవించన్నట్ట. వాడు అవధ్యుడు, మహాపరాక్రమవంతుడు. వాడు ఇక్కడికి వచ్చి సేవ చేయటం మొదలుపెట్టాడు. ఇంక ఎక్కడెక్కడున్న రాక్షసులంతా కూడా కొమ్మక్కైపోయారు. మొత్తం రాక్షసుల పార్టీలన్నీ కలిసి ఒక్క దేవతల పార్టీకి ఎగనిష్టిగా ఐకమత్యంతో పోటీ చేయడం మొదలుపెట్టాడు. యూపీ లేదు, ఏపీ లేదు, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళంతా కలిసిపోయారు రాక్షసులంతా. ఈ విధంగా భయంకరమైనటువంటి రాక్షస సైన్యం పోగుబడింది. ఇక వెళ్ళి దేవతల్ని జయించండి అన్నాడు శుక్రాచార్యుడు. ఇంకేముంది, ఈ శుంభని శుంభులు తమ తమ పరివారాన్ని వెంట పెట్టుకుని ఇంద్రాదుల మీదకి దాడికొచ్చారు. ఇంద్రాదులందరూ కకావికలైపోయిపోయారు, కాందిశీకులైపోయారు, పొట్ట చేత పట్టుకుని తలో దిక్కుకి పరిగెత్తారు. వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోగానే శుంభని శుంభులు మొత్తం స్వర్గాన్ని, భూలోకాన్ని, పాతాళాన్ని ఆక్రమించుకుని మూడు లోకాలు పరిపాలించడం మొదలుపెట్టారు. పాపం ఓడిపోయిన దేవతలంతా బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, గురువుగారు, కష్టం వచ్చినప్పుడు గురువు కంటే దిక్కెవరుంటారు జీవులకి? మేము ఎప్పుడు యాతన పడుతున్నా, ఎప్పుడు దుఃఖం పొందినా నీవే మమ్మల్ని రక్షిస్తున్నావు, మమ్మల్ని రక్షించే బాధ్యత నీది. మళ్ళీ రాక్షసుల చేతిలో ఓడిపోయాం, పరాజితులం అయిపోయాం, మమ్మల్ని కాపాడమనగానే అప్పుడు బృహస్పతి ఇలా అన్నాడు, సర్వే మంత్రాశ్చ వేదోక్తాః దైవాధీన ఫలాశ్చతే న స్వతంత్రాః సురాధీశ తథైకాంత ఫలప్రదాః. ఇంద్ర, ఈ జగత్తంతా దైవము యొక్క అధీనంలో ఉంది, భగవంతుడి సృష్టిని నడుపుతున్నాడు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం ఉంది, అవే మంత్రములు. మంత్రములు వేదాలలో ఉంటాయి, ఆ మంత్రములతో భగవంతుణ్ణి ధ్యానిస్తే దైవం మనకి ప్రసన్నుడవుతాడు. దైవం ప్రసన్నుడైతే ఏ పనైనా చేయగలుగుతాం, మనం స్వతంత్రులం కాము. అలాంటి దివ్య మంత్రములు మీకు ఇస్తాను, ఈ మంత్రములతో మీరు హిమాలయ పర్వతానికి వెళ్ళండి. అమ్మవారు ముందే చెప్పింది కదా అదృశ్యం అయిపోతే ఏమంది, నాయనలారా మీరు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, ఎక్కడ నుంచి పిలిచినా వస్తాను, కానీ హిమాలయాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే తొందరగా ప్రత్యక్షమవుతానంది. కాబట్టి నేను మీకు నవార్ణ మంత్రం ఇస్తాను. అమ్మవారికి సంబంధించిన 9 అక్షరముల మంత్రం అది. ఈ మంత్రం వేదములలో చెప్పబడిన మంత్రం, అత్యంత పవిత్రమైన మంత్రం. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే ఈ దివ్య మంత్రం మీకు ఉపదేశిస్తున్నాను. ఈ మంత్రం స్వీకరించి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అమ్మని భక్తితో ప్రార్థించండి, ఆ అమ్మే మిమ్మల్ని కాపాడుతుంది అనగానే దేవతలతో గురువుగారితో కలిసి హిమాలయ పర్వతానికి వెళ్ళారు. హిమాలయం మహారాజ దేవి ధ్యాన పరాయణా, వీళ్ళంతా అమ్మని ఉపాసించటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. భక్తితో అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడిన మంత్ర జపం చేశారు. మధ్య మధ్యలో స్తోత్రాలు కూడా చేశారు. ఎప్పుడు కూడా మంత్రం చేసేవాళ్ళు స్తోత్రం కూడా చెయ్యాలి. నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే సదానంద రూపే సురానందతేతే నమో దానవాంత ప్రదే మానవానామనేకార్థదే భక్తి గమ్యస్వరూపే నతే నామ సంఖ్యాం నతే రూపమిదృక్ తథా కోపి వేదాది దేవాది రూపే త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూప ప్రజా సృష్టి సంహార కాలే సదైవ. జగన్మాత, సమస్త లోకాలకి నీ ఒక్కదానివే దేవతవు, విశ్వమును పరిపాలించే ఈశ్వరివి, మా ప్రాణములకు అధిష్టాన దేవతవి. అంటే నువ్వు ఉంటే మా ప్రాణాలు నిలబడతాయి లేదా ప్రాణాలు పోతాయి. ప్రాణాలకు కూడా ఓ దేవత ఉంటుంది, ప్రాణదేవత అంటారు. ఆ ప్రాణదేవతవు నువ్వు, ఇంద్రియ దేవతవి, ఎప్పుడూ ఆనందంతో ఉండే తల్లివి, దేవతలకు ఆనందం ఇచ్చే తల్లివి, రాక్షస వినాశనం కలిగించే తల్లివి, మానవులకి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షానివి, భక్తితో మాత్రమే లభించేదానివి. అంటే అమ్మని పొందాలంటే భక్తి తప్ప మరొక మార్గం లేదు. భక్తితో కొలిచే వారికి సులభంగా దొరికే నీకు నమస్కారం. నీకెన్ని నామాలున్నాయో ఎవరూ లెక్క పెట్టలేరు. అనేక రూపములతో, అనేక నామములతో, అనేక గుణములతో, అనేక అవతారములతో, అనేక లీలలతో ఉండే నీకు నమస్కరిస్తున్నాం. నీవే శక్తిస్వరూపిణివి, నీవే ప్రజలను సృష్టించేది, సంహరించేది, పోషించేది. శృతివి, స్మృతివి, ధృతివి, మతివి, మేధవి, అన్నీ నీవే. లక్ష్మివి నీవు, అలక్ష్మీవి నీవు, జ్ఞానము నీవు, అజ్ఞానం నీవు, క్షమ, యోగ, నిద్ర, దయ, సమస్తం నీవు. మమ్మల్ని ఇప్పుడు రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు తమాషా జరిగిందిట. వీళ్ళు ఇలా స్తోత్రం చేస్తూ ఉంటే హిమాలయ పర్వతాలలో శివారాధన చేయడానికి పార్వతి వచ్చింది. ఆ పార్వతి అప్పుడే గంగానదిలో స్నానం చేయబోతోంది. వీళ్ళంతా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పార్వతీదేవి చిరునవ్వు నవ్వి, దేవతలారా ఎవరిని మీరు స్తోత్రం చేస్తున్నారు అంది. ఈ మాట అన్నది పార్వతి. ఆ సమయంలో పార్వతి అద్భుతమైన గౌరవర్ణంలో ఉంది, తెల్లగా ఉండేది. పార్వతి మొదట్లో చాలా తెల్లగా ఉంటుంది. అంటే ఈ తెలుపు ఒక విచిత్రమైన తెలుపులండి, మరీ బొత్తిగా మల్లె పువ్వులంతా తెలుపు కాకుండా గౌరవర్ణం అంటారు దాన్ని. పూర్తి తెలుపు కాదు, తెలుపు కాకుండా ఉండడం కాదు, బంగారము కలిసిన తెలుపు అన్నమాట. అటువంటి రంగుని గౌరవర్ణం, గౌరవర్ణంలో ఉంది కనుక గౌరీ అన్నారు. అమ్మవారు తెలుపులో బంగారం మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉండేది. ఆ అమ్మ ఏమంది, దేవతలారా ఇందాకటి నుంచి ఓ జగదంబ సృష్టి స్థితిలయాలు చేస్తావు, అవి చేస్తావు, ఇవి చేస్తావు, పరమశక్తి స్వరూపిణి అని స్తోత్రం చేస్తున్నారు, ఎవరిని, నన్నా ఇంకెవరినైనా అనగానే ఆ సమయంలో అమ్మవారి శరీరంలో ఉన్న కోశములు నుంచి ఒక దేవత బయటకు వచ్చింది. మన శరీరంలో చర్మము మొదలైన కోశాలు ఉన్నాయి. మన శరీరం పంచకోశములతో ఉంటుంది. అందులోంచే ఈ పంచభూతాలు, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి అనే పంచభూతాలు పుట్టుకొచ్చాయి. ఈ పృథివ్యాపస్థేదో వాయుర ఆకాశములు పుట్టడానికి మూల కారణం మన శరీరములో ఉన్న 5 కోశములు. మన కోశములు అయితే పంచభూతాలతో నిండి ప్రపంచాన్ని విడిచిపెడతాయి. కానీ అమ్మ శరీరం నుంచే పంచభూతాలు పుట్టడం వల్ల అమ్మవారు పంచభూతాలకి అతీతురాలు. అందువల్ల అమ్మ శరీరం ఉత్తమ కోశం, మనది పంచభౌతిక కోశం. అన్నమయ విజ్ఞానమయాది పంచకోశాలతో కూడినటువంటి శరీరం మనదైతే వీటికి అతీతమైన దివ్య పంచకోశం అమ్మదన్నమాట. ఆ పంచకోశాల్లోంచి ఒక దేవత ధగ 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 వెలిగిపోతున్న రూపం బయటకు వచ్చింది. వచ్చి ఏమంది, పార్వతి వీళ్ళు నన్ను స్తోత్రం చేస్తున్నారు, నువ్వు నాలో ఒక భాగానివి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఈ ముగ్గురు నానుంచి వచ్చిన శక్తులు. నేను మీ అందరికీ అతీతమైన పరాశక్తిని. ఎక్కడో మణిద్వీపంలోనూ ఉంటాను, సర్వ ప్రాంతాలలో వ్యాపించి ఉంటాను. వీళ్ళు నిన్ను స్తోత్రం చేస్తున్నారే, అది నిన్ను కాదు, నీలో ఉన్న నా అపార శక్తిని, అందుకే నేను బయటకు వచ్చాను అన్నదట. అలా బయటకు వచ్చిన శక్తి కోటానుకోట్ల సూర్యకాంతితో వెలిగిపోతున్నది, సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది, 18 చేతులతో ఉన్నది, శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలు ధరించింది, అపూర్వ సౌందర్యంతో ఉన్నది. ఈ శక్తి పార్వతి నుంచి బయటికి రాగానే అప్పటిదాకా తెల్లగా ఉన్న పార్వతి నల్లగా మారిపోయింది, మషీవర్ణమభూత్త, పూర్తిగా నలుపు రూపంలోకి వచ్చేసిందిట. అందుకనే అమ్మవారిని ఏమన్నారు, కాళరాత్రి దిశాప్రోక్త సర్వకామఫలప్రద. అప్పటి నుంచి అమ్మవారికి కాళరాత్రి మహాకాళి అని పేరు వచ్చింది. అదేమి నలుపుడు, ఆ నలుపులో కూడాట మషీవర్ణ మహాఘోర. మషి అంటే అదే తెలుగులో మసి, ఈ చిమ్నీలు అవి పెట్టేవారు పూర్వం, అందులోంచి మసి వచ్చేది. కట్టెల పోయి వెలిగిస్తే మసి వస్తుంది, ఆ మసి ముట్టుకోండి ఒకసారి ఎలా ఉంటుంది, అంత కాటుక నలుపు వంటి నలుపులోకి మారిపోయింది. అప్పటి నుంచి అమ్మవారు పార్వతి కాళీ కాని పిలవబడింది. మీరు ఎలాగో శివపురాణం వింటున్నారు, అందులో శివపురాణంలో ఓ రోజున శివుడు వచ్చి, తెల్లగా ఉన్నావని పెళ్లి చేసుకున్నాను, పెళ్లి సమయంలో తెల్లగా అందంగా ఉన్నావు, ఇప్పుడు మసి బొగ్గులు అయిపోయావు అని వేళాకోడవాడాడు. చెప్పానుగా అమ్మవారి శరీరం నుంచి అసలు అమ్మవారు బయటికి రాగానే వీడు ఏమైంది, నల్లగా మారిపోయింది. అలా అనగానే శివుడు హాస్యం ఆడాడండి. అప్పుడు ఆవిడ ఇలా ఎగాదెగా చూసి, ఎప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకే రకంగా ఉంటారా, పద్మాకర్ గారిని చూడండి పాపం, 25 వయస్సులో ఎంత అందంగా ఉండేవాడు, 2007 ఓపెన్ చేస్తాను చెప్పినప్పుడు కూడా నిగనిగలాడే జుట్టు ఉండేది, ఇప్పుడు ఈ మధ్య 2 వెంట్రుకలు తేడా వచ్చినంత మాత్రం చేత ఆయన అందంలో ఏమైనా తేడా వస్తుందా, మనుషుల్లోనూ రూపాల్లో మార్పు వస్తాయి, దేవతల్లో కూడా రూపాల్లో మార్పు వస్తాయి, పెళ్లి సమయంలో తెల్లగా ఉన్నా ఇప్పుడు నల్లగా ఉన్నాను, అందుకని నల్లగా ఉన్నానని వేళాకోళం చేస్తారా, ఈ రోజు నుంచి మీకు దూరం అయిపోతున్నాను అని దూరంగా వెళ్ళిపోయింది. 1000 ఆయనకి దూరం అయిపోయి తపస్సు చేసింది. అది శివపురాణంలో వచ్చే కథ అన్నమాట. అప్పుడు శివుడు ఏదో హాస్యం ఆడాను, పార్వతి భార్య ఎలా ఉన్న భార్యే కదా, అందంగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమించినప్పుడే రిటైర్ అయిపోయాక కూడా భర్తలు ప్రేమిస్తారు, ఎందుకంటే వీడి మొహానికి వీడు రిటైర్ అవ్వలేదు ఏంటి, మరి ఇప్పుడు పెళ్లికి ఒకప్పుడు ఒక రకంగా అందంగా ఉంటారు, అప్పుడు ఇద్దరూ అందంగానే ఉంటారు, ఇప్పుడు రిటైర్ అయ్యాక ఇద్దరిలోనూ తేడా వస్తాయి, ఎక్కడో నాలాంటి వాడు నిత్య యువనూతన యవ్వనంతో ఉండొచ్చేమో కానీ సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ అంత ఎంత రూపంలో మార్పు వస్తాయి, అలా మార్పు వచ్చినంత మాత్రం చేత ఒకళ్ళొకళ్ళు విడిచిపెడతామా, నేనేదో హాస్యం ఆడాను అన్నట్ట, అయినా సరే అని అలిగినట్టు నటించి వెళ్ళి తపస్సు చేసింది. ఆ తపశ్శక్తికి ఆవిడ శరీరంలో ఉన్న నలుపు విరిగిపోయి మళ్ళీ పార్వతి తిరిగి గౌరవర్ణం పొందింది అని అద్భుతమైన కథ ఉంటుంది. ఆ కథ పూర్తిగా అక్కడ విందురు కానీ ఇప్పుడు ఏదో క్లుప్తంగా ఒక ముక్క చెప్పాను. ఎందుకు చెప్తానంటే అసలు అమ్మవారు మొదట్లో తెలుపు, ఆ తర్వాత శుంభ నిశుంభుల వధ సమయంలో అమ్మ శరీరము నుంచి జగన్మాత బయటికి రాగానే ఆ తేజస్సు బయటికి రాగానే ఈవిడ నలుపు ఎక్కిపోయిందిట, నల్లని రంగులోకి వచ్చి కాళరాత్రి అని పేరు పొందింది. అప్పుడు అమ్మవారు, చూసావా పార్వతి, యుద్ధంలో నాకు సాయం అవసరమైంది, అందుకే సాయం కోసం నీ కాయం ఇలా నల్లగా మార్చాను, ఈరోజు నుంచి కాళిక అనే పేరుతో నాకు సాయం రా, మనిద్దరం కలిసి ఈ దేవతలకు ఉపకారం చేద్దాం, రాక్షసుల్ని చంపుదాం, అందంగా ఉన్న నన్ను చూసి బుట్టలో పడతారు వాళ్ళు, ఆ బుట్టలో పడే సమయంలో ఓ తట్టవరస పెట్టడానికి నువ్వు ఉండాలి, ఈ అందగత్తి పక్కన నల్లగా భీకరాకారంతో ఉన్న నీవు కూడా ఉంటే అప్పుడు రాక్షసుల్ని భయపెట్టవచ్చు అన్నట్ట. అప్పుడు కాళికి ఎలా ఉంది, ఈ పార్వతీ శరీరం ఎలా మారిపోయింది, భూమ్యాకాశాలు నిండి అంత శరీరం ధరించింది, 4 చేతులు ధరించింది, నల్లని భీకరాకారంతో ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో పుల్రే, మరో చేతిలో శూలం పుచ్చుకుని, మరో చేతిలో మధుపాత్ర పుచ్చుకుని బయలుదేరిందిట. ఇలా అట్టహాసంగా కాళి నడుస్తూ ఉంటే ఈ కాళికాదేవి యొక్క అడుగులకి భూమి మొత్తం కంపించిపోవడం మొదలుపెట్టింది. అలా కంపించిపోతూ ఉండగా హిమాలయ పర్వతం దగ్గర, మేరుపర్వత ప్రాంగణం దగ్గరికి ముందు కాళి, కాళి వెనక సింహవాహనం మీద అమ్మ వచ్చారు. దేవతలు మాత్రం, అమ్మ ఆ రాక్షసులు తెచ్చేదాకా పైనుంచి మేము అదృశ్య రూపంలో చూస్తాం, మేము మాత్రం ఆ రాక్షసులకు కనపడం, ఎందుకంటే శుంభని శుంభులు వీపు వాయగొట్టారు, నడ్డి విరగొట్టారు, అంచేత వాళ్ళకి కనపడకుండా పైనుంచే ఉంటాం చూస్తామన్నారట, మీరు పైనుంచి చూడండి అన్నదమ్మ. ఆ తర్వాత మందాకిని నది దగ్గరకు వచ్చింది. వచ్చి ఈ జగన్మాత ఒక్క వికటాట్టహాసం చేసింది. ఆ వికటాట్టహాసానికి లోకాలు గ్రక్కున కదిలిపోయాయి. దానితోటి శుంభరి శుంభులు వడికిపోయారు, గజగజలాడిపోయారు. వాళ్ళు ఆ సమయంలో సుందరీమణుల యొక్క నృత్యములు చూస్తున్నారట. ఈ నృత్యం చూస్తున్న వాళ్ళు ఈ శబ్దం విని వణికిపోయి ఆ నృత్యం చేస్తున్నటువంటి ప్రాంతమంతా కదిలిపోవడంతో, అప్సరసలు కింద పడిపోవడంతో, వీళ్ళ సింహాసనం కదిలిపోవడంతో కంగారు పడి ఓ దూతను పిలిచారు. ఒరే దూత, ఇప్పటిదాకా ఈ భూమి అంతా హాయిగా ఉంది, హఠాత్తుగా ఎక్కడి నుంచో ఓ పెద్ద శబ్దం పుట్టింది. ఆ శబ్దం కొన్ని కోట్ల ఫిరంగులు పేలినంత శబ్దంలా ఉంది. ఆ శబ్దమునకు మన సింహాసనం కదిలిపోయింది, కాలి కింద భూమి కదిలిపోయింది, దాంతో నృత్యం చేస్తున్న అప్సరసలు కింద పడిపోయారు, మనవాళ్ళు కింద పడ్డారు. వాళ్ళు వీళ్ళేముంది, ఆ శబ్దమునకు మా గుండెకాయలు కూడా టిక్కు టిక్ అని కొట్టుకున్నాయి, హార్ట్ బీటింగ్ పెరిగిపోయింది. ఎవరు ఎంత శబ్దం చేసిందో చూచిరా అని ఒక దూతను పంపారు. ఆ దూత చూశాడు, చూచివాడు వణికిపోయి వెనక్కి వచ్చి, మహారాజా ఏం చెప్పమంటారు అన్నట్ట. ఏం చెప్పడమేంటి, ఉన్నదే చెప్పన్నాడు ఆయన. హిమాలయ పర్వతం దగ్గర ఒక సుందర భేకర దృశ్యం చూశాం, అదేమిటో చెబుతున్నా విను. ఎవరో ఒక సుందరీమణి 18 చేతులు ధరించి సింహవాహనం మీద ఉన్నది. ఆ అందగత్తెను చూడగానే పులకించిపోయాం, ఎందుకంటే మీరింకా పెళ్లి చేసుకోలేదు కనుక. ఈ నిశుంభుడు, మీరు ఇద్దరు ఇప్పటి వరకు అవివాహితులే, పెళ్లి మాత్రం చేసుకోలేదు మీరు. ఈ శుంభుడో నిశుంభుడో ఆ సుందరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మాకు అనిపించింది, ఎందుకంటే ఆ సుందరి అంత బాగున్నది. అందుకని మేము మీకు పెళ్లి సంబంధం కుదర్చడానికి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాను. అది సుందర దృశ్యం. దాని ముందు ఒక భీకర దృశ్యం చూసాం. ఈ సుందరికి ముందు భూమి ఆకాశాలు నిండే అంత శరీరంతో ఒక మహాకాళి నల్లని శిరాబుడ్డి లాంటి కాంతితో కనపడింది. ఓరి దేవుడు, ఆ సుందరీమణిని చూడగానే మతిలా పోయిందో, ఈవిడిని చూడగానే ఉన్నమతి ఇంకా పోయింది. ఆ సుందరికి ముందు ఈవిడ చూడగానే మంచి పండు కింద పెద్ద ముల్లులా కనపడింది మాకు. ఆ ముల్లు తొలగిస్తే ఆ ఫలం నీదవ్వచ్చు, ఆ కాళికని చంపగలిగితే ఆ సుందరి నీకు భార్య అయితే బాగుంటుందేమో అనిపిస్తున్నది. కానీ ఆ కాళికను చూడగానే మా గుండెలు దడదడలాడాయి. అందుకే మేము కూడా దడదడా పరిగెత్తుకుంటూ వచ్చాం, ఇప్పటికీ ఇంకా దడదడ తగ్గలేదు అనగానే ఆయన తెల్లబోయి, ఒక అపూర్వ సుందరి రావడం ఏమిటి, పైగా సింహం మీద ఎక్కి రావడం ఏమిటి, 18 చేతులు ధరించడం ఏమిటి, దాంతోపాటు ఒక భేకరాకారిణి వికారాకారిణి రావడం ఏమిటి, ఇదంతా అయోమయంగా ఉంది, దేవతలు కుట్ర కాదు కదా అని అనుకుని ఈసారి ధోమరులోచనుండి పిలిచాడు. ఒరే ధోమరులోచన, నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు దూతగా వెళ్ళు, నిజంగా అవతలది సుందరి అయితే, ఈ భటులు చెప్పినట్టుగా సుందరి అయితే ఆమెను నాకు భార్యని చెయ్యన్నాడు శుంభుడు. అప్పుడు ధోమరులోచనుడు ఓ ఖడ్గం పుచ్చుకొని కొంతమంది సైనికుల్ని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చాడు. వాడు నిజంగానే ఆ సుందరీమణిని చూడగానే అవాక్కైపోయాట, మాట రాలేదు వాడికి కాసేపు. ఆ తర్వాత వాడు నోరు పెకలించుకుని, సుందరి నీకు ఒక రహస్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఈ భూమండలాన్ని, స్వర్గాన్ని, పాతాళాన్ని శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు అన్నదమ్ములు పరిపాలిస్తున్నారు. అందులో శుంభుడు రాజు, నిశుంభుడు యువరాజు, ఇద్దరికిద్దరే, ఇద్దరు అందగాళ్ళు. అందులో మా శుంభ చక్రవర్తి నిన్ను వివాహం చేసుకోవాలనుకున్నాడు, నీ అందం మమ్మల్ని అందరినీ ఆకర్షిస్తోంది, ఇంకా రాజుగారిని ఆకర్షించకుండా ఉంటుందా, నువ్వు జగదేక సుందరివి, ఆయన కూడా సుందరాకారుడు, వీరుడు కూడా, మీ ఇద్దరు వివాహం చేసుకోండి, మీకు మధ్యలో దిష్టిబొమ్మల ఈ నల్ల స్త్రీ ఏమిటి, నువ్వు అను దీన్ని జుట్టు పుచ్చుకుని ఈడ్చి పక్కన పారేసి చంపేస్తాను, నిన్ను తీసుకెళ్ళి పెళ్లి చేస్తాను. పైగా కేసే శ్వాకృషి అన్నాడు వడేకంగా. అంటే ఏమిటి, జుట్టు గట్టిగా పుచ్చుకుని ఈడ్చి కత్తితో ఈ కాళిక యొక్క తల నరికి దీన్ని చంపేస్తాను, ఇది నీకు మా రాజుకి మధ్యలో అడ్డంకిగా ఉంది, ఈ అడ్డంకి తొలగించి మీకు వివాహం చేస్తాను. ఏమంటావు అనగానే దేవి చిరునవ్వు నవ్వి, నువ్వు చెప్పింది నిజమే అనుకో, ఈవిడ అడ్డమే, వాడేదో అడ్డగాడిదే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, అది న్యాయమే, నాకు బలవంతుడు దొరికితే, నాతో సరితూగేవాడు దొరికితే పెళ్లి చేసుకోకుండా ఉంటానా, కాకపోతే నా చిన్నప్పుడే ఒక ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞామే కృత బాల్యాత్ అన్యథాసా కథం భవేత్. బాల్యాత్ అంది, చిన్నపిల్ల చేష్ట కొద్దీ నేను నా చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను. ఏమిటది, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోవాలంటే నన్ను యుద్ధరంగములో జయించేవాడై ఉండాలి, యుద్ధరంగంలో నాతో చెయ్యి కలిపి నన్ను ఓడించే పరాక్రమవంతుణ్ణి మాత్రమే పెళ్లి చేసుకుంటానని నా చిన్నప్పుడు ఓ ప్రతిజ్ఞ చేశాను. అన్నాక మాట నిలబెట్టుకోవాలిగా, మాట అన్నాక మాట నిలబెట్టుకోకపోతే వాడిని జ్ఞాని అనరు, పండితులు వాడిని మూర్ఖుడు పాపాత్ముడు అంటారు. నేను అన్నమాట నిలబెట్టుకోవాలి, మీ రాజుగారు వీరుడని అందగాడు అంటున్నావుగా, వాడిని యుద్ధానికి పంపించు, నాతో యుద్ధం చేయమను, ఒక్కసారి నాతో చెయ్యి కలిపి యుద్ధం చేసి నన్ను ఓడిస్తే నేను వాడి మెడలో దండ వేస్తాను, లేదా ఇహ వాడిని ఎలాగో స్వర్గలోకంలో ఉన్న స్త్రీలు వరిస్తారు, వీరస్వర్గం పొందినవాడు ఎలాగో స్వర్గానికి పోతాడు అనగానే ఆయన తెల్లబోయి, నీకేమన్నా మతిపోయిందా, మా రాజుగారంటే ఏమనుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్టు ఎవడో రోడ్డు మీద తిరిగే చంటిపిల్లాడు అనుకుంటున్నావేమో మూఢిని, నీకు అంతగా తెలియదు అమాయకురాలివి, ఈ నల్లగా ఉన్న బలవంతురాలైన స్త్రీ ఒకటి నీకు సాయంగా ఉందనుకుంటున్నావు, ఇలాంటి స్త్రీలు పురుషులు ఎంతమంది వచ్చినా మా శుంభుడి యొక్క సిగలో ఒక్క వెంట్రుక పీకలేరు, అంతటి వాడు, నా మాట విను, ఎందుకు అనవసరంగా పీక మీదకి తెచ్చుకుంటావు అనగానే, ఏం చెయ్యను అయినా మరి యుద్ధంలో ఓడించేస్తే మాత్రం మీ రాజుగారిని పెళ్లి చేసుకుంటాను, లేదా పెళ్లి చేసుకోను అనగానే, అప్పుడు శుంభుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ధూమ్రలోచనుడు. మహారాజా, ఈ పెళ్లి జరిగేటట్లేదు, ఆ వచ్చినావిడ అందగత్తే కాదు అహంకారి కూడా, దానికి తోడు నల్లని స్త్రీ ఒకతున్నది, ఇప్పుడు ఆ స్త్రీ యుద్ధరంగములో తనని ఓడిస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానంటోంది, ఏం చేద్దాం అనగానే, ధూమ్రలోచన నీ సైన్యంతో వెళ్ళి దాన్ని ఓడించి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర వారి బలాత్కారంగా పెళ్లి చేసుకుంటానన్నట్ట. వెంటనే మహావేగముగా ధూమ్రలోచనుడు యుద్ధానికి వెళ్ళాడు. ధూమ్రలోచనుడికి అమ్మవారికి మధ్యలో యుద్ధం చేయడానికి ముందు కాళికాదేవి వచ్చింది, కాళికాదేవి వాడితో పట్టున 12 నిమిషాలు యుద్ధం చేసింది, ఆ తర్వాత వాడు చుట్టుపుచ్చుకుని కత్తితో ఒక్క దెబ్బకి నరికి అవతల పారేసింది. ఈ విధంగా వాడు తెచ్చాడు. వాడు చావగానే హతశేషులు, చావగా మిగిలిన సైనికులు పరుగు పరుగున శుంభుడి దగ్గరకు వచ్చారు. పరమవీరుడు అనుకున్న ధూమ్రలోచనుడు చచ్చిపోయాడు. ఒకప్పుడు వాడు యముడితో యుద్ధం చేసి యముడిని ఓడించాడు, దిక్పాలకులతో యుద్ధం చేసిన వాడు, ఇవాళ దిక్కు లేక యుద్ధరంగంలో తెచ్చాడనగానే శుంభుడికి ఆశ్చర్యం కలిగిందిట, ఏమి విచిత్రం ఇది, యమధర్మరాజుని ఓడించిన మహావీరుడు ఒక స్త్రీ చేతిలో, ఒక నల్లని స్త్రీ చేతిలో చచ్చిపోయాడా, కాలం కాలం కలిసి రాకపోతే ఇలాగే ఉంటుందనుకుని చండముండాసురుల్ని పంపాడు. చండు ముండు వీళ్ళు మహాపరాక్రమవంతులు, వీళ్ళు కూడా అమ్మవారితో ఘోర యుద్ధం చేశారు. చిట్ట చివరికి చండముండాసురుల ఇద్దరు తలకాయలు నరికి చెరో చెత్తో పుచ్చుకుని వాళ్ళ రక్తం తన నోట్లో పోసుకుని గడగడ తాగేసిందిట, వాళ్ళ తల నరికి తల ఇలా ఎత్తింది, ఆ తల కింద నుంచి కారుతున్నటువంటి రక్తం తాగింది. రక్తపానం చేసిన కాళికకి అప్పటి నుంచి చండముండాసురుల్ని చంపడం వల్ల ఆవిడికి చాముండా అని పేరు వచ్చిందట, చాముండేతిచ విఖ్యాత అన్నారు ఆ రోజు నుంచి. అంత పూర్వం అమ్మవారికి చాముండా అని పేరు లేదు, చండు ముండు. ఈ ఇద్దరిలో ఉన్న ఆ చా, ముండాసురుడిలో ఉన్న ముండ శబ్దం, ఈ రెండూ కలిపి అమ్మవారికి ఒక బిరుదుగా ఇచ్చారు. ఒక్కొక్కప్పుడు అంతే రాక్షసవధ చేయటం వల్ల ఆవిడికి ఆ పేరు వచ్చిందట. చండముండవు హతవు యస్మాత్ తస్మాత్తే నామ కాళికే చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే అని అమ్మవారు వరం ఇచ్చింది. ఓ కాళిక, నువ్వు నీ రెండు చేతులతోటి వాళ్ళ తలలు నరికావు, నరికి రక్తపానం చేసావు, చండముండాసురుల్ని సంహరించిన కారణము చేత ఈ రోజు నుంచి కాళికాదేవి చాముండా అని పిలువబడుతుంది, చాముండా అనే నామం నీకు చాలా ప్రీతిపాత్ర బహుగాక, ఇది మహామంత్ర బహుగాక, ఎవరైనా చాముండా ఏవిచ్చే అనే మంత్ర జపం చేస్తే వాళ్ళకి సులభముగా వరాలిస్తాను, ఆ మహామంత్రం వల్ల వాళ్ళకి నాశనం లేకుండా వాళ్ళు కాపాడతానన్నది. అందుకే నవారణ మంత్రం ఏమిటనుకుంటున్నారు, ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఏవిచ్చే అనే పేరు. ఇక్కడ ఒక మంత్ర రహస్యం చెప్పాలి. చండ అనే శబ్దం మన శరీరంలో మూలాధార చక్రానికి వాడతారు, ముండ శబ్దం శిరోమండలం అంటే ఏంటి, తల గొరగడం అవునా, ఈ సహస్రార కమలం దీనికి ముండ శబ్దం వాడతారు. చండ ముండ అంటే కింద ఉన్న మూలాధారం నుంచి సహస్రార కమలం వరకు ఈ రెండింటిని నాశనం చేయటం అంటే అందులో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి పూర్తిగా యోగశక్తిని అందించుట, ఆ రెండూ కలిస్తే చాముండ, పూర్తిగా షట్చక్రములను శుద్ధి చేసి కింద నుంచి పైదాకా కుండలిని శక్తి యొక్క చైతన్యమును ప్రవాహము రూపములు అందించేటటువంటి తల్లి అని అర్థం. దానికి 3 బీజములు ఐం హ్రీం క్లీం. అందుకే ఈ బీజములతో అమ్మవారిని ఉపాసిస్తే సంపూర్ణంగా వాడు యోగి అవుతాడు, లోపల ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి, అప్పుడు అమ్మవారు వాడిని అనుగ్రహిస్తుంది. ఈ మంత్రస్వరూపమే రాక్షసులు, దానికి రాక్షసులు అంటే యోగశక్తికి అడ్డం వచ్చేవాడు అని అర్థం. మనం యోగాభ్యాసం చేద్దామంటే లోపల ఎన్నో శక్తులు అడ్డపడతాయి, మన ఇంద్రియాలే మనకు అడ్డం పడతాయి, ఈ ఇంద్రియాలను అదుపులో పెట్టి మన శరీరం పూర్తిగా యోగత్వం పొందేలా చేస్తే దానికి చాముండ అని పేరు. అందుకని నవార్ణ మంత్రం అంటే రోగిని కూడా యోగిగా చేసే మంత్రం. ఆ మంత్రం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అది జపం చేసిన వాడు అమ్మ సన్నిధానానికి వెడతాడని అర్థం అంట. అందుకని అమ్మవారికి చాముండ ఇటు అధసహస్రారం నుంచి ఊర్ధ్వ సహస్రారము వరకు సంపూర్ణముగా జీవి యొక్క యోగశక్తి ప్రవాహ రూపంలో నేను అందిస్తాను, అందించి వాణ్ణి నా దగ్గరికి తీసుకుపోతాను, యోగారాధ్యని నేను అని లోకానికి చెబుతోందమ్మ. ఈ విధంగా చండముండాసుడు నశించిపోయారు. ఈ విషయం విన్నటువంటి శుంభుడు ఆశ్చర్యపోయి చండముండులు కూడా నశించారా ఒక కాళిక చేతిలో, ఇక లాభం లేదనుకున్నాడు. ఈసారి రక్తబీజుడిని పిలిచాడు. ఇక్కడ వీడి గురించి ఒక విషయం చెప్పాలి. ఈ రక్తబీజుడు సామాన్యుడు కాదు. రక్తబీజుడు శరీరము మీద ఎవడైనా గాయం చేస్తే శరీరం నుంచి రక్త బిందువులు వస్తాయి కదా, ఆ రక్త బిందువులు నేల మీద పడితే అందులోంచి ఇంకో రాక్షసుడు పుడతాడట. వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, రక్తబీజుడు అనేవాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, ఎవడన్నా నా ఒంటిని గాయపరిస్తే ఆ గాయము నుంచి ఎన్ని రక్తపు బిందువులు నేల మీద పడతాయో అన్ని బిందువుల్లోంచి అంతమంది మళ్ళీ కొత్త రక్త బీజులు పుట్టాలన్నట. ఎవరైనా గాయం చేస్తే వాడిగ్గా వాడు గాయం చేసుకుంటే పుట్టరు మళ్ళీ. వాడికి వాడే ఏ యాపిల్ పండుగ కోసుకుంటూ ఉంటే చేయి తెగితే అప్పుడు పుడితే ఇబ్బంది కదా. అందుకని వాడు తెలివైన వాడు. యుద్ధంలో ఎవడన్నా నన్ను గాయపరిస్తే అప్పుడు ఆ రక్త బిందువులు నేల మీద పడతాయి, ఎన్ని రక్త బిందువులు నేల మీద పడితే అన్ని రక్త బిందువుల్లోంచి అంతమంది రక్త బీజులు పుట్టాలి అన్నాడు వాడు. ఒక్కొక్క బిందువు నుంచి ఇంకొక రక్త బీజులు పుట్టాలి, మళ్ళీ వీళ్ళను కొడితే రక్త బిందువులు వస్తే మళ్ళీ వాళ్ళలోంచి కూడా కొత్త వాళ్ళు పుట్టాలి. అప్పుడు జనాలు మమ్మల్ని చంపలేరు, నేను వద్దనుకున్నప్పుడు ఈ రక్త బీజులు మళ్ళీ నాలో కలిసిపోవాలి అన్నట్ట. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇప్పుడు ఎంత ఇబ్బంది అండి వాడితోటి, చచ్చే చావంటి ఇదే. కాబట్టి యుద్ధం చేయడం చాలా కష్టం. ఎవడన్నా బాణంతో కొట్టాడు అనుకుందామండి, అప్పుడు నెత్తురు వస్తుంది. ఒక్కొక్క బిందువు నేల మీద పడేప్పుడల్లా అందులోంచి కూడా పుడతాడు. పుట్టాడంటే వీళ్ళందరూ పెరిగిపోయి అవతల వాళ్ళని చంపుతారు, వీడిని చంపడం కష్టం. అటువంటి ఆ చండ ముండాసురుల కంటే కూడా, ధూమ్రలోచనుడి కంటే, శుంభనిశుంభుల కంటే ప్రమాదకారుడైన రక్తబీజుడికేసి చూసి వెళ్ళు, ఆ చాముండని సంహరించు, అందగత్తిని మాత్రం తీసుకొచ్చి జగన్మాత్రం నాకు అప్పగించు అనగానే వాళ్ళు ఎందుకు అనుమానం వచ్చేలా అన్నారట. మహారాజా, రక్తబీజుడు చెప్పిన మాట, ఇంతవరకు భటుల ద్వారా ఆ అంబికతో ఉన్న కాళిక యొక్క శక్తుల గురించి నేను విన్నాను. దీన్ని బట్టి ఆ వచ్చిన ఆవిడ సామాన్యురాలు కాదని, మహాశక్తి కలిగిందని అర్థమైపోతుంది. ఆవిడ ఎవరో దేవి అయి ఉండాలి. సామాన్య స్త్రీ అయితే కాళిక లాంటి స్త్రీని తనకి సాయంగా తెచ్చుకోదు. ఆ కాళిక కూడా ఏదో మన రాక్షసులతో యుద్ధం చేయడానికి వచ్చిన సామాన్య దేవతాశక్తి కాదు, అసాధారణ శక్తి అని మాకు అనిపిస్తున్నది. లేకపోతే ధూమ్రలోచనుని చంపడమా, చండముండాసురుల తలలు నరకడమా, అంత తేలికగా ఈ పని సామాన్య స్త్రీ చెయ్యదు. దేవీహ్యేష మహామాయా ప్రకృతి పరమామత కల్పాంతకాలే రాజేంద్ర సర్వసంహారకారిణి ఉత్పాదయిత్రీ లోకానాం దేవానామీశ్వరీ శుభ. నా మాట విను మహారాజా, ఈ యుద్ధం మానేసి మనందరం పాతాళానికి పోతే మంచిదేమో అనిపిస్తుంది. ఆ వచ్చిన ఆవిడ స్త్రీ కాదు, మహామాయ, ఆవిడే సమస్త లోకాలకి దేవత, ప్రకృతి స్వరూపిణి అని నాకు అనిపిస్తున్నది. ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ గుటుక్కుని మింగే మహాశక్తి స్వరూపిణి ఆవిడ. ఈ లోకాలని పుట్టిస్తున్నది, పెంచుతున్నది, నాశనం చేస్తున్నది అయిన ఆదిశక్తి, పరాశక్తి మణిద్వీపం నుంచి వచ్చిందేమో అని నా అనుమానం. ఆ శక్తి గురించి నేను పెద్దల ద్వారా విన్నాను. శుక్రాచార్యాదులు చెప్పారు, ఆవిడ త్రిగుణ తామసీ దేవి, సర్వశక్తి సమన్విత, మూడు గుణములు కలిగింది, మళ్ళీ గుణములు లేకుండా ఉంటుంది. తామసీ శక్తి కాళిక రూపంలో వచ్చి ఉండాలి. వేదమాత గాయత్రి సంధ్య ఆవిడ అయి ఉండాలి, లేకపోతే ఇంతమంది రాక్షసుల్ని పొట్టన పెట్టుకోదు. అటువంటి దేవితో యుద్ధం చేసి చావడం కంటే ఆవిడకు నమస్కారం చేసి ఆవిడ ఆశీస్సులు పొంది అనుగ్రహం పొంది పాతాళానికి పోతే ఇంకా కొంతకాలం పాటు ఉంటాం, లేదా అధ పాతాళానికి పోతాం అనగానే శుంభుడు పళ్ళు పటపట కొరికి మూర్ఖుడా, పోతే పాతాడు అరిగిపో, నువ్వేదో వీరుడివి, నీ శరీరం నుంచి రక్త బిందువులు బయటకు వస్తే జగత్తంతా నశిస్తుంది అనుకున్నాను, చివరికి నువ్వు కూడా పిరికివాడి అయిపోయావా. మౌనం కుర్రవంతు అన్నాడు ఆయన, నోరు మూసుకో అన్నాడు ఆయన. మౌనం కుర్రవంతు అంటే నోరు మూసుకోమని అర్థం తెలుగులో. నీ వంటి మూర్ఖులు మాకు సేనాధిపతులై మాలాంటి వాళ్ళకి పిరికి ముందు నోరబోస్తున్నారు. శీఘ్రం గచ్చంతు పాతాళం జీవితాశా బలీయసి. దీన్ని బట్టి ప్రతివాడికి ప్రాణం అంటే ఆశ, బతకాలనే కోరిక చాలా గొప్పది. ప్రాణాల మీద నీకు ఎంత తీపిరా, నీకు ప్రాణాల మీద అంత తీపిగా ఉంటే పో పాతాళానికి, శీఘ్రంగా పో. నేనే యుద్ధం చేసి జయమో పరాజయమో రణమో మరణమో నిర్ణయించుకుంటాను అనగానే, మహారాజా నేనేం పిరికివాణ్ణి గాను, నీ మేలు కోరుకునేవాణ్ణి గనక నిజం చెప్పాను, ఇప్పుడు నా పరాక్రమం నువ్వే చూస్తావు అని హుటాహుటిన రక్తవీధులు వెళ్ళాడు. దీన్ని బట్టి వాడి దగ్గర పనిచేసేవాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, ధర్మం చెప్పారు, చస్తావురా అన్నారు. అయినా చెప్పాను కదా, మూర్ఖుడికి ధర్మం బోధించే కొద్దీ రెచ్చిపోతాడు, ఒరే ఇది ప్రమాదం రా అని చెప్పిన కొద్దీ వాడు కక్ష పెట్టుకుంటాడట. అందుకే మూర్ఖులకి గురుబోధ చేయకూడదన్నారు. నేను అందుకే కొంతమందికి అసలు బోధించను. ఎందుకు వచ్చింది, ఎవడన్నా ఏదైనా మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడం అనవసరం దానికి. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడు చెప్పే కొద్దీ రెచ్చిపోయి ఇంకోటిగా పెడతాడు, అసలు వాడితో మాట్లాడటమే తప్పన్నారు. మౌనేన కలహో నాస్తి, మౌనంగా ఉంటే కలహం రాదు. అందుకని రక్తబీజుడు నీతో మాట్లాడడం దండగా ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అని యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళగానే చూశాడు, అసలు లక్షణం బయటకు వచ్చింది వాడికి. ఓ బాలిక, నువ్వు చూస్తే సుందరీమణివి, నీ శరీరం సుకుమారంగా ఉంది, సుకుమారమైన నీ శరీరాన్ని పూలతో కొడితే కూడా కందిపోతుంది, అటువంటిది బాణములతో నిన్ను కొడితే నువ్వేమైపోతావు ఆలోచించు. ఈ నల్లని కాళిక రోదాన్ని పెట్టుకుని అదే పెద్ద ఘనకార్యం అనుకుని యుద్ధం చేసి మా వాళ్ళని చంపుతున్నావు, నా మాట విను, యుద్ధం చేసి నీ జీవితం పాడు చేసుకోకుండా తక్షణం యుద్ధం విరమించి మా శుంభుణ్ణో నిశుంభుణ్ణో వరిస్తే ఇహపరాలు పొందుతావు అనగానే, నేను ముందే చెప్పాను రా అబ్బాయి, నేను నన్ను ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటాను, కాబట్టి నన్ను ఓడించి మీ రాజుగారికి ఇచ్చి పెళ్లి చేయి అంది. అక్కడి నుంచి రక్తబీజుడికి కాళికాదేవికి ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు అమ్మవారు చమత్కారం చేసిందిట, హుమ్మని ఒక్కసారి గర్జించింది. అలా గర్జించగానే అమ్మవారి యొక్క గర్జనలో నుంచి శరీరం నుంచి రకరకాల శక్తులు పుట్టుకొచ్చాయి. అందులో మొట్టమొదటిది బ్రాహ్మీ, బ్రహ్మాణి అనే పేరుతోటి ఒక శక్తి పుట్టింది. బ్రహ్మగారు ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందిట. అచ్చం బ్రహ్మగారి రూపంలో ఉన్న ఒక స్త్రీ శక్తి పుట్టింది. ఆవిడ వరటారూఢ హంస మీద ఎక్కొచ్చింది, చేతిలో అక్షమాల పట్టుకుంది, జపమాల కమండలం పట్టుకుంది, నాలుగు చేతులు ధరించింది. ఈ విధంగా బ్రహ్మాణీ శక్తి ముందుకొచ్చింది. ఆవిడ ఎలా ఉంది, బ్రహ్మణ శక్తి, బ్రహ్మదేవుడి శక్తితో పుట్టింది. ఇంకా ఆవిడ చూస్తే బ్రహ్మం చూడక్కర్లా, ఎటుచ్చెటు పోయినా బ్రహ్మదేవుడు హఠాత్తుగా ఆడదగిన కింద మారిపోయినట్టు ఉందన్నమాట. రెండో శక్తి వచ్చింది ఈసారి, వైష్ణవీ గరుడారూఢ శంఖ చక్ర గదాధర పద్మహస్త సమాయాత పీతాంబర విభూషిత. ఇంకో రెండో శక్తి వచ్చింది. ఈవిడ వైష్ణవీ శక్తి అంటే విష్ణుదేవుడు స్త్రీ రూపంలోకి మారినట్టుగా ఉంది. ఈవిడ పసుపచ్చని బట్ట కట్టింది, నాలుగు చేతులు ధరించింది, శంఖం చక్రం గదా పద్మములు ధరించింది, గరుడ వాహనం మీద వచ్చింది. ఆ తర్వాత మూడో శక్తి శంకరీ శక్తి, మాహేశ్వరీ శక్తి వచ్చింది, నందీశ్వరుడి మీద ఎక్కి ఈ స్త్రీమూర్తి వచ్చింది. ఈవిడ అర్ధచంద్రుణ్ణి ధరించింది, సోలం ధరించింది, పది చేతులు ఉన్నాయి, ఐదు తలలు ఉన్నాయి. ఆ తర్వాత కౌమారీ శక్తి వచ్చింది, కుమారస్వామి యొక్క స్త్రీ రూపంలో ఉన్నది ఆవిడ, కార్తికేయ స్వరూపిణి అన్నారు, కుమారస్వామి రూపంలో ఉన్నది. ఆవిడ నెమలెక్కింది, చేతిలో ఈటి పుచ్చుకుని వచ్చింది. ఆ తర్వాత ఇంద్రాణి వచ్చింది, ఇంద్రుడే ఆడరూపం ధరించినట్టుగా ఉన్న ఒక శక్తి అన్నమాట. ఈ మాహేంద్రి అనే శక్తి ఐరావతం మీదకి వజ్రం పుచ్చుకుని వచ్చింది. ఆ తర్వాత వారాహీ శక్తి, శ్రీ మహావిష్ణు వరాహ రూపం ధరించినప్పుడు ఆయన స్త్రీగా మారితే ఎలా ఉంటుందో అలాంటి ఆడరూపం అన్నమాట వారాహి, ఆడుపంది రూపం వచ్చింది అక్కడికి, శోకరాకారం ధరించింది. ఈవిడ ప్రేతాసన, శవం మీద ఎక్కి కూర్చుని యుద్ధానికి వచ్చిందట. శవం కూడా కదులుతుందండి, అమ్మ కూర్చుంటే శవం కదులుతుంది, అమ్మ ఉంది కాబట్టి మనం శవం లేకపోతే శవం. ఆవిడ ప్రేతాసన మీద వచ్చింది. నరసింహి, నరసింహ రూపం కలిగిన స్త్రీ వచ్చింది. ఆ తర్వాత యామ్యాచ మహిషారూఢ, యమధర్మరాజు గారు ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుందో అటువంటి ఒక శక్తి యమరూపం, ఆవిడ యామ్య శక్తి అంటారు. ఆ శక్తి దున్నపోతు మీదకి వచ్చింది, చేతిలో దండం యమదండం పుచ్చుకుని వచ్చింది. ఆ తర్వాత వారుణి శక్తి, వరుణదేవుని యొక్క స్త్రీ శక్తి వచ్చింది, కుబేరుడి యొక్క స్త్రీ శక్తి కౌబేరి వచ్చింది. ఈ విధంగా 10 శక్తులు బయటకు వచ్చేట వరుసగా, వీటినే దశవిధ శక్తులు అంటారు. దశవిధ మహావిద్యలు వేరు, దశ శక్తులు వేరు. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి, వారాహి, నారసింహ, యామ్య, వారుణి, కౌబారి, కౌబేరి. ఈ 10 శక్తులతో పాటు శంకరుడు కూడా పుట్టుకొచ్చాడు. లోకశంకరుడు ఉగ్ర రూపంతో శివుడు కూడా వచ్చాడు, తెల్లని రూపంతో. తాభిహి పరివృత తత్ర శంకరో లోకశంకర. లోకశంకరుడు, లోకాలకి శుభం కలిగించే శంకరుడు కూడా వీళ్ళతో కలిసి వచ్చాడు. అంటే ఈ శంకరుడితో కలిసి 11 శక్తులు, కాళికతో కలిస్తే 12 శక్తులు, అమ్మతో కలిస్తే 3 శక్తులు అనమాట. ఈ శక్తులన్నీ అమ్మ దగ్గరికి రాగానే అమ్మవారు వెళ్ళండి, ఈ రక్తబీజుణ్ణి, వాడి సైనికుల్ని ఎడాపిడా కొట్టి చంపేయండి అని ఇప్పుడు శివుడి కేసు తిరిగింది. నాయన శంకర, నిన్ను నా శరీరం నుంచి మళ్ళీ సృష్టించడానికి ఒక కారణం ఉన్నది. ఈ నిశుంభుడు ఎంత చెడ్డ నా సృష్టిలో వాళ్ళు, వాళ్ళని అన్యాయంగా చంపడం నాకు ఇష్టం లేదు, అలాగని న్యాయంగా బతకండి అని అంటే వాళ్ళు వినరు. ఆఖరిసారిగా ఒక ప్రయత్నం చేద్దాం, నువ్వు నా దూతగా, నేను పంపిన దూతగా శుంభని శుంభుల దగ్గరికి వెళ్ళు. ఇతరులు ఎవరైనా ఆ రాక్షసుడి దగ్గరికి దూతగా వెడితే వాడు చంపే అవతల పాత్రేస్తాడు. శంకరుడివి గనక నీకేం భయం లేదు, ఈ క్షణమే నువ్వు హుటాహుటిని శుంభని శుంభులున్న స్థలానికి వెళ్ళు. అమ్మవారు దూతగా పంపగా వచ్చానని, నేను శివుడిని కానీ అమ్మ దూతని అని చెప్పు. వాళ్ళని యుద్ధం విడిచి పాతాళానికి పొమ్మను, పాతాళానికి పోతే బతుకుతారని చెప్పు, లేదా చంపుతారని చెప్పు, ఆఖరిసారిగా నేను ఒక అవకాశం ఇచ్చానని చెప్పు అనగానే మహావేగంగా శివుడు శుంభని శుంభులున్న చోటకి వెళ్ళాడు. క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళి, ఓరి శుంభ, నిశుంభ, మీ అన్నదమ్ములిద్దరూ నా మాట వినండి, నేను ఇప్పుడు శివుడిగా రాలేదు, అమ్మ దూతగా వచ్చాను. అమ్మవారు ఈ చరాచర జగత్తంతా నిండిన శక్తి, ఆవిడ ఉంది కాబట్టి మీరు ఇంకా ఇలా బతుకున్నారు. ఆ తల్లి మీకు ఒక హెచ్చరిక చేసింది, పాతాళం ఎత్ర ప్రహ్లాదో బలిశ్చ బలిరామ వరహ, ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఉన్న పాతాళానికి మిమ్మల్ని పొమ్మంది, పోయారా పోకుండా ఉంటారు, లేదా ఎక్కడికి పోవాలో అక్కడికి పోతారు, యుద్ధంలో మిమ్మల్ని చంపడం ఖాయం అని అమ్మ చెప్పింది. అమ్మవారి మాట విని హాయిగా పాతాళానికి పోండి, ఎందుకు వచ్చింది, కొంత రాజ్యం దక్కినా దక్కినట్టే కదా, అంతా పోవడం కంటే అనగానే వాడు పళ్ళు పటపట కొరికి ఈ శివుణ్ణి బంధించండి అని సోలం విసిరేట. ఆ సోలం శివుడిలో లీనమైపోయింది. శివుడు వాడేం చేయగలడు వాడు మొహం. ఇంతలో నిశుంభుడికి ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చిందండి, శివ ఒక క్షణం ఉండు, సంధి గురించి మా అన్నయ్య నేను మాట్లాడుకుని ఆ తర్వాత విషయం చెబుతావు, నువ్వు కూర్చో అని ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాట. ఏమిట్రా ఈ శివుడికి ఆసనం ఇచ్చావు అన్నాడు శుంభుడు. లేదన్నయ్య, నీకో టెక్నిక్ చెబుతాను, అమ్మవారు చాలా బలంతో ఉందని, ఆవిడ దగ్గరికి ఎవరు పెడితే వాళ్ళని చంపేస్తుందని కదా మనం విన్నాం, ఈ శివుణ్ణి కబుర్లో పెట్టి ఇక్కడ అట్టే పెట్టేద్దాం, మన రాక్షసుల్లో ఒకడికి మారువేషం వేసి కామరూపులు ఉన్నారుగా రాక్షసుల్లో, ఆ కామరూపం ధరించే వాళ్ళలో ఒకడిని శివుడి వేషంతో అమ్మ దగ్గరికి పంపుదాం, నేను శివుణ్ణి, శుంభని శుంభులు నా మాట విన్నారు అని మారువేషం ధరించిన కామరూపి అయిన మన రాక్షసుడు అమ్మకి నచ్చ చెప్పి అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు శివుడేమోనని దగ్గరికి రానిస్తుంది. హఠాత్తుగా వాడు మీదబడి వల వేసి ఆవిడ బంధించి మన దగ్గరికి పట్టుకొచ్చేస్తాడు. భలే ఉంటుంది కదా ఆలోచన అన్నట్ట. భలేరా తమ్ముడు, ఇలా ఉండాలిరా ఆలోచన అంటే, అదిరా నీదిరా దురాలోచన, దూరాలోచన. అలాగే అని శివుణ్ణి కబుర్లో పెట్టి ఒక కామరూపం ధరించగలిగే రాక్షసుని వెళ్ళు అమ్మని బంధించి తీసుకురా అన్నారు. వాడు ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు. అందుకని వాడు అచ్చం శివుడి వేషం వేసుకున్నాడు, శివుళ్ళగే ఉన్నట్ట. శివవేషంలో అమ్మవారి దగ్గరికి రావడం మొదలెట్టాడు. దూరం నుంచే కాళికాదేవి చూసింది. అమ్మకి తెలియదా నక్కెవరో నాకలోకం ఎవరో, ఓరి దుర్మార్గుడా, మా జగదంబ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి, శివుడి వేషం వేసుకొస్తే నువ్వెవడవో తెలియదా. సంస్కృతంలో శివ అంటే నక్క అని అర్థం, శివ అంటే శివుడు, శివ అనే ఆకారాంత శబ్దానికి నక్క అని కూడా అర్థం. శివారూపంలో ఉన్న దౌర్భాగ్యుడు శివరూపం ధరిస్తావట్రా అని అమాంతంగా ఎగిరి వాడిని కింద పారేసి ఒక్క తొక్కు తొక్కింది. అదన్నమాట మనకి చాలా చోట్ల పటాల్లో కనబడే దృశ్యం. కాళికాదేవి కింద శివుడు ఉన్నాడు ఏమిటంటారే, ఇది కూడా ఒక కారణం. ఓ రాక్షసుడు తప్పుడు వేషం వేసుకుని శివుడి వేషంలో అమ్మ దగ్గరికి వెళ్ళారు. దాంతో కాళికదే ఒక తొక్కు తొక్కింది. ఆ తొక్కిన వేషాన్ని పాతకాలలో పటం వేశారు. మన వాళ్ళకి ఆ పటం వేసి శివుణ్ణి తొక్కేసిందంట, శివుణ్ణి తొక్కేసిందిట అన్న మొదలెట్టారు. వాడు శివుడు కాదు, వాడు ఒక రాక్షసుడు. ఇది కాళికా పురాణంలో ఉన్న గొప్ప కథ. అందుకే ఆ కాళికా పురాణంలో ఉన్న విశేషం ఇక్కడ మీకు చెప్పవలసిన అవసరం వచ్చిందనమాట. ఆ తర్వాత శివుడు నవ్వుకుని, ఒరే నా వేషంలో ఎవడో పంపితే మా అమ్మకి తెలియదా, ఇక మీకు పతనం వస్తుంది అని అక్కడి నుంచి అదృశ్యమై అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నీకు అంతా తెలుసు కదా, ఆ మూర్ఖులు ఎవరి మాట వినరు అన్నాడు. కాళి కింద పడినవాడిని కాళిక సంహరించింది. అప్పటి నుంచి శివుడికి అమ్మవారి దూత అనే పేరు వచ్చింది. అమ్మకి శివదూతీతి విఖ్యాత జాత త్రిభువనే అఖిలే, అమ్మవారికి కూడా శివదూతి అని పేరు వచ్చింది. శివదూతి శివుడు దూతగా కలిగినది. శివుడంతటి వాణ్ణి శుంభని శుంభుల దగ్గరకు దూతగా పంపడం వల్ల అప్పటి నుంచి అమ్మకి శివదూతి అని పేరు వచ్చింది. లలితా సహస్రనామంలో శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి నామం లేదు, అందులో శివదూతి అనే నామం ఇలా వచ్చిందనమాట. ఇక కాళికాదేవి ఈ రక్తబీజుడి యొక్క సైనికుల్ని చీల్చి తండాడడం మొదలుపెట్టింది. దాంతోపాటు ఈ శక్తులు వచ్చాయిగా, దశశక్తులు, ఈ శక్తులు కూడా రక్తబీజుడిని కొట్టాయి. బ్రహ్మాణి కమండల జలంతో కొట్టింది, కౌమారి శూలంతో పొడిచింది, ఇక వైష్ణవి చక్రంతో కొట్టింది, వారాహి కోరలతో కొట్టింది, నరసింహి చీల్చింది గోళ్లతో. ఇలా వీళ్ళంతా కలిసి రక్తబీజుడిని కొట్టారు. కొట్టగానే రక్తబీజుడి శరీరం నుంచి రక్తం బిందువులు కింద కారి నేల మీద పడింది. పడ్డంతో కొత్త రక్తబీజులు పుట్టడం మొదలెట్టారు. వాళ్ళు ఎడాపెడా కొడుతుంటే మళ్ళీ రక్తం వస్తుంది, అవి నేల మీద పడితే మళ్ళీ రక్తబీజులు పుట్టడం మొదలుపెట్టారు. దాంతో తెల్లబోయారు ఈ దేవతలంతా. మిగతా రాక్షసుల్ని మింగడం మొదలెట్టిన కాళికాదేవి అమ్మకేసి తిరిగి, అమ్మాయి ఈ దిక్కుమాలిన రాక్షసులు ఎంతమందిని మింగినా ఈ రక్తబీజుడు ఉన్నంత వరకు మనకి గండమే. రక్తబీజుడి శరీరం నుంచి నెత్తురు బిందువులు వచ్చి నేల మీద పడితే అందులోంచి కొత్త రక్తబీజులు పుడతారు. ఎన్ని నెత్తురు గుట్లు కింద పడుతున్నాయో అంతమంది రాక్షసులు పుడుతున్నారు. ఈ జగత్తంతా రక్తబీజుల మయమైపోతుంది, ఎలా వీళ్ళని చంపడం అందిట. నిజంగానే ఎడాపెడ వాళ్ళని కొట్టడం, వాళ్ళ శరీరం నుంచి నెత్తురు బొట్లు రాలడం, ఈ నెత్తురు బొట్లు నుంచి కొత్త వాళ్ళు పుట్టడం రక్తబీజులు. దాంతో యుద్ధరంగం అంతా రక్త బీజమయమైపోయింది. రాక్షసులు ఎడాపెడ పుట్టుకు రావడం మొదలుపెట్టారు. అసలు ఉపన్యాసానికి ఆడిటోరియం నిండినట్టుగా వాళ్ళు వచ్చి పడిపోవడం మొదలెట్టారు. అప్పుడు జగన్మాత చూసింది, ఈ దుర్మార్గుల్ని చంపడానికి పెద్ద ఆలోచనే ఉంది, కాళిక ఓ పని చేస్తావా అందిట. నువ్వేం చెబితే అదే చేస్తాను అనగానే, చాముండే కురు విస్తీర్ణం వదనం త్వరితాభుషం. ఓ కాళి చాముండ, నీ నోరు ఆ అని పెద్ద నోరు తెరిచాయి, భూమి ఆకాశాలు నిండేలా. ఆ నోట్లో ఉన్న నాలిక బయట పెట్టు, ఈ దుర్మార్గుని నాలిక మీదకి లాగేస్తాను నేను. రక్తపు బొట్లు నేల మీద పడితేనే కొత్త రాక్షసులు పుడతారు. రక్తబొట్టు నేల మీద పడకుండా నాలిక మీద పడిపోగానే నీ నోరు అలా తెరుస్తోగా ఆ నోట్లోకి ఆ రక్తం లాగాయి. మొత్తం కూల్ డ్రింక్ థమ్స్అప్ తాగినట్టు తాగిపారాయి రక్తం అంతా. నేనేమో పొడిచి పారేస్తాను వాడి శరీరాన్ని, పొడిచినప్పుడు వాడి శరీరంలోంచి రక్తం వస్తుంది, ఆ రక్తం అంతా నువ్వు గడగడా తాగాయి. రక్తం పూర్తిగా పోతే వాడు చచ్చిపోతాడు. రక్తపు బొట్లు నేల మీద పడితేనే కొత్త వాళ్ళు పుడతారు, వాడు బతుకుతాడు. రక్తం పూర్తిగా పోతే మాత్రం ఇక వాడు రక్తహీనుడే చస్తాడు, అది వాడి వరం అనగానే పెద్ద నోరు తెరిచింది కాళిక. ఆ నోట్లోకి వాడిని లాగింది, ఆ నోట్లో నాలిక మీదకి చేర్చింది. నాలిక మీదకి వీడితో పాటు ఎంతో పూర్వం చాలామంది పుట్టారుగా రక్తబీజులు, వీడి శరీరం నుంచి వాళ్ళందరినీ చేర్చింది. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఓ దేవతల్లారా తలో కత్తి తలో ఆయుధం పుచ్చుకుని ఈ జనాలు పొడిచేయండి అందిట, తాను పొడిచిందిట. దాంతో ఈ రక్తబీజులందరి శరీరం నుంచి రక్తం బడ బడ రావడం మొదలెట్టింది. అప్పుడప్పుడు చూసారా మనకి ఫ్లెష్ కోసం పెట్టుకున్న ట్యూబ్ నుంచి నీళ్లు పైకి తంపాయి, బాత్రూములో నీళ్లు తన్నినట్టుగా ఈ రక్తం టప్ టప్ అని తనడం మొదలెట్టింది. ఈ రక్తం నోట్లో పడగానే ఆవిడ నాకేయడం మొదలుపెట్టింది. ఒక్క రక్తపు బొట్టు కూడా నేల మీద పడకుండా కాళికాదేవి ఈ రాక్షసుల శరీరంలో వస్తున్న రక్తం అంతా గడ గడగడ తాగేసింది. పిబంతి క్షతదం సర్వం, వాళ్ళ గాయముల నుంచి వచ్చిన నెత్తురు మొత్తం తాగిపారేసింది. దాంతో వాడు నీ రక్తశ్చ మహీపాల రక్త బీజోభవత్, ఒక్క పెసరు కూడా రక్తం లేకుండా అయిపోయాడు. ఇప్పుడు రక్తం లేదుగా, దాంతో ఈ లోపల ఉన్న రక్తబీజుడిని, వాడి శరీరం నుంచి పుట్టిన వాళ్ళందరినీ ఫట్ ఫట్ అని కత్తితో నరిగి పారేసింది. రక్తం ఉంటేనే వాడు బతుకుతాడు, రక్తం లేదు కనుక తలకాయ నరకనే వాడు చచ్చిపోయాడు. ఈ తలకాయలు కానీ శరీరం కానీ మళ్ళీ కింద పడకుండా నోట్లోనే వేసుకుందిటండో ఎవడ, ఎందుకంటే తలకాయలోంచి ఒక్క బిందువు కింద పడి మళ్ళీ ఇంకోటి పుడతాడు, ఇంకో తంట. అందుకని అసలు తల మొండెము ఏది కింద పడకుండా లోపలే ఉంచి మొత్తం ఆ తలకాయలు శరీరం గుటుక్కుని మింగేసింది అమ్మవారు. వాళ్ళందరినీ లేత లేత కొబ్బరి బొండాలు పగలగొట్టి అందులో నీళ్లు తాగిన తర్వాత కొబ్బరి తీసుకు తింటారు చూసారో కొంతమంది, కొబ్బరి బొండాలు కొట్టించుకుంటారు కొందరే, ఆ బొండం తాగిన తర్వాత కక్కుర్తిపోదు, కొట్టి వండి అంటారు. దాన్ని వాడు ఇలా చీల్చిస్తాడు, ఇవ్వగానే ఆ కొబ్బరి లాక్కుని తినడం మొదలు పెడతారు. అలా కొబ్బరి బొండంలో నీళ్లు తాగినట్టుగా రక్తం తాగింది, బొండాల్లో కొబ్బరి నాగినట్టుగా మొత్తం వాళ్ళ మొండాలు శిరస్సులు పూర్తిగా మింగిపారేసింది అమ్మవారు. ఈ విధంగా సర్వనాశనం అయిపోయాడు రక్తభీతుడు. రక్తభీతుడు చావగానే ఈ విషయం శంభుడు ఆశ్చర్యపోయాట, ఇదేం విచిత్రం అండి, రక్తభీతుడి శరీరంలోంచి రక్తం నేల మీదకి రాకుండా వాణ్ణి కూడా కాళికా మొదలైన వాళ్ళు చంపేశారా, వీళ్ళెవరో సామాన్యులు కాదనుకుని కొంచెం ఖిన్నుడయ్యాట. అప్పుడు నిశుంభుడు నేను విడతాను యుద్ధానికి అన్నాడు. నిశుంభుడికి అమ్మవారికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది, నిశుంభుడిని కూడా అమ్మ వధించింది. చిట్ట చివరగా శుంభుడు వచ్చాడు. వాడు వచ్చి అమ్మవారి యొక్క శరీరాన్ని చూసి తెల్లబోయి, ఇంతమంది ఆడవాళ్ళని శక్తుల్ని తెచ్చుకుని యుద్ధం చేస్తున్నావు, ఇంతమంది స్త్రీ శక్తులతో యుద్ధం చేయడం కూడా పెద్ద గొప్పేనా, ఒంటరిగా యుద్ధానికి వస్తే అప్పుడు నీ సంగతి ఏమిటో చూస్తానన్నట. ఇంతమంది ఆడవాళ్ళని పరాక్రమశాలిను తెచ్చుకుని యుద్ధం చేయడం గొప్ప అనగానే ఆవిడ నవ్వింది, ఒరి మూర్ఖుడా, నేను ఇంతమంది స్త్రీ శక్తుల్ని తెచ్చుకున్నానా, ఇంత పూర్వం నువ్వు ఇంతమంది సైనికులు పంపావు, అప్పుడు మాత్రం నేను ఈ మాట అనలేదు, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి పెద్ద 10 మంది సైనికురాళ్ళని వెంట పెట్టుకున్నావు, వాళ్లతో యుద్ధం చేస్తున్నావు, ఇది గొప్ప అంటావా, అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారా, నేను ఒక్కడనే ఉన్నది, నేను ఒక్కదాన్ని, ఏకైవాహం స్థితామ్యత్ర, నేను ఒక్కదాన్నే ఇక్కడున్నాను, ఇక్కడ రెండో వాళ్ళు ఎవరున్నారు, ద్వితీయాక మమాపర, నేను తప్ప మరొక స్త్రీ ఎక్కడున్నది అన్నది, మరి వీళ్ళంతా ఎవరన్నట్టు వాడు చూడరా అంది. అంటూ ఉండగా టప 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 చుట్టుపక్కల ఉన్న 10 మంది దేవతలు బయటకు వచ్చారు కదా, ఈ బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ కౌబేరి యామ్య, ఈ శక్తులన్నీ అమ్మవారిలో కలిసిపోయాయి. ఇప్పుడు అక్కడ అమ్మ ఒక్కతే మిగిలింది, పక్కన కాళిక మిగిలింది, అంటే ఇప్పుడు అమ్మ తప్ప ఎవరూ లేదు. వాడు తెల్లబోయాడు, అంటే నీలోంచి వాటిని బయటికి తీసి మళ్ళీ కలిపేసుకుంటున్నావా అన్నట్ట అని మళ్ళీ ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరికీ మధ్యలో 1.25 గంట సేపు అపూర్వ రీతిలో యుద్ధం జరిగింది. అప్పుడు అమ్మవారు చిట్ట చివరిగా కత్తితో వాడి తల నరికి అవతల పారేసింది, దాంతో శుంభుడి యొక్క శరీరం నేల మీద పడిపోయింది. దాంతో భూమండలం అంతా ప్రశాంతత పొందింది. శుంభుడు మరణించగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు, తక్కిన రాక్షసులంతా పాతాళానికి పారిపోయారు. ఈ కథ అత్యంత పవిత్ర కథ, అందుకే ఇక్కడ నేను చివర ఆపటానికి ముందు ఫలితం కూడా చెప్పి ఆపుతున్నాను. కారణం అది, ఏతదాఖ్యానకం సర్వం పఠంతి భువి మానవా, మనలో 2 దివ్యశక్తులు ఉన్నాయి, ఒకటి ఆసురీ శక్తి, ఒకటి దైవీ శక్తి. దైవీ శక్తి అమ్మవారు, ఆసురీ శక్తి శుంభనిశుంభులు. మనలో ఉన్న షట్చక్రాలలో ఉన్న ప్రతిబంధకాలే చండముండాసురులు. మనలో ఉన్న రక్తమయమైనటువంటి ఆలోచనలు, అంటే ఇతరులను చంపి హింసతో బ్రతకాలనుకునే కోరికలే రక్తబీజుడంటే, ధూమ్రలోచనుడు అంటే తెలివితేటలను విడిచిపెట్టిన మూర్ఖత్వం, వీటన్నిటినీ తొలగించటమే వీళ్ళని చంపడం. అందుకే ఈ కథ విన్నటువంటి వాళ్ళు, భక్తితో శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు కృతార్థాః భవంతి, అనుకున్న పనులు అవుతాయి. కృతార్థులు అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. అపుత్రో లభతే పుత్రాన్, పుత్రులు లేని వాళ్ళు వింటే పుత్రుల్ని పొందుతారు. నిర్ధనస్య ధనం బహు, డబ్బు లేనివాడు వింటే మహాసంపదలు పొందుతాడు. రోగీచ ముచ్చేత రోగాత్, రోగిష్ఠివాడు వింటే ఆరోగ్యం పొందుతాడు. సర్వాన్ కామాన్న వాపును యాత, అది ఇది అనే తేడా లేకుండా కోరికలన్నీ తీరుతాయి, శత్రుభయం తొలగిపోతుంది, చిట్ట చివర ముక్తి కూడా ఇస్తుంది. దీంతో శుంభనిశుంభుల యొక్క వధ ఫలశ్రుతి కూడా పూర్తయింది. రేపు సురథ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.